1914 ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పయ్యంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగారు. లేదు అని దేవు జవాబిచ్చాడు. బాబా కోపించి ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు అని గర్జించారు. దేవు కళ్ళ వెంట నీరు పెట్టుకుని, మీ కృపలేనిదే పారాయణము సాగకున్నది, చికాకుగానున్నది, బోధపడుట చాలా కష్టముగానున్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. వెంటనే బాబా ప్రసన్నుడై, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. అప్పుడు దేవు, ఏమి చదవలెను అని ప్రశ్నించాడు. బాబా, ఆధ్యాత్మ చదువుము అన్నారు. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళాడు. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచాడు. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగినదో శ్రోతలే గ్రహింతురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతాన్ని వర్ణించారు. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయనే కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెట్లు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చుకొనగలమో చెబుతాయి. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి ఎందుంచుకునినచో మన కష్టాలు నశిస్తాయి, మరణము దాని నైజమును కోల్పోతుంది, ఐహిక దుఃఖాలు నశిస్తాయి. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను, అది వారి మనస్సును పావనము చేయును. శ్రోతలు ఇంతవరకు బాబా జీవిత కథలను విన్నారు. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినిదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం వచ్చింది. జ్వరం 2-3 దినాలున్నది కానీ అటు తర్వాత బాబా భోజనం మానివేశారు. అందుచేత క్రమంగా బలహీనులయ్యారు. 17వ రోజు అనగా 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించారు, గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగింది. 1916 విజయదశమి నాడు సాయంకాలం గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైనారు. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటి తీసి వానిని చించి మండుతున్న దునిలోకి విసిరివేశారు. దీని మూలాన దుని ఇంకా ఎక్కువగా మండసాగింది. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశిస్తున్నారు. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచారు. ఇప్పుడు సరిగ్గా గమనించి, నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పండి అన్నారు. అచ్చటనున్న ప్రతివాడు గడగడా వణికిపోయారు. బాబా వద్దకు పోవుటకు ఎవరికీ సాహసం లేదు. కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లన్నాడు, బాబా సీమోల్లంఘనము నాడు ఇది అంతయో ఏమిటి? అనగా, ఈరోజే నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టారు. బాబా ఆ రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించారు. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చారు. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవానికి తయారయ్యారు. ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించారు, గాని అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరి యొక్క సూచన కూడా చేశారు. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతడు చాలా బాధపడ్డాడు. అన్ని ఔషధములు ఉపయోగించను గాని అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధమయ్యాడు. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాడు. పాటిల్ బాబా పాదాలు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను, నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పండి అన్నాడు. దాక్షిణ్యమూర్తి యగు బాబా, నీవు ఆత్రపడవద్దు, నీ చావు చీటి తీసివేసి తిని, త్వరలోనే బాగుపడదవు. కాని తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి తెలియనీయకు, వారికి కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అన్నారు. రామచంద్ర దాదాకు జబ్బు కుదిరింది, కాని అతడు తాత్యా గురించి బాధపడేవాడు. ఎందుకనగా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరాలలో మరణించునని అనుకున్నాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు, ఎవరికీ తెలియనేలేదు, కాని బాలాశింపికి మాత్రం చెప్పాడు. రామచంద్ర పాటిలు, బాలాశింపి ఈ 2 మాత్రమే తాత్యా గురించి భయపడేవారు. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాడు. కాలం వేగంగా కదిలిపోతోంది. 1918 భాద్రపదం ముగిసింది. ఆశ్వయుజ మాసం సమీపిస్తోంది. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బుపడ్డాడు, మంచం కూడా పట్టాడు. అందుకే బాబా దర్శనమునకై రాలేకపోయాడు. బాబా కూడా జ్వరంతో ఉన్నాడు. తాత్యాకు బాబా ఎందు పూర్తి విశ్వాసమున్నది. బాబాయే సాక్షాత్తు శ్రీహరి అని తాత్యా పూర్తిగా నమ్మియున్నాడు. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యింది. అతడు కదలలేకపోతున్నాడు. ఎల్లప్పుడూ బాబానే స్మరిస్తున్నాడు. బాబా పరిస్థితి కూడా క్షీణిస్తోంది. విజయదశమి సమీపిస్తోంది. రామచంద్ర దాదా, బాలాశింపి తాత్యా గురించి మిగులు భయపడుతున్నారు. వారి శరీరములు వణుకుతున్నాయి. శరీరమంతయు చెమటలు పట్టాయి. బాబా చెప్పిన ప్రకారం తాత్యా చావు దగ్గరికి వచ్చింది అనుకున్నారు. విజయదశమి రానే వచ్చింది. తాత్యా నాడి బలహీనమయ్యింది. త్వరలో ప్రాణము విడుచునని అందరూ అనుకుంటున్నారు. ఇంతలో గొప్ప వింత జరిగింది. తాత్యా ప్రాణం నిలిచింది. అతని మరణం తప్పింది. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశారు. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించింది. బాబా తన ప్రాణమును తాత్యా కోసం సమర్పించినని జనులందరూ అనుకున్నారు. బాబా ఎందుకిట్లు చేశనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధంగా బాబా తమ మహాసమాధిని సూచించారు. తాత్యాకు బదులుగా తమ ప్రాణాలు సమర్పించారు. ఆ మరుసటి ఉదయం అనగా 16వ తేదీన పండరీపురంలో ఉన్న దాసుగణకు బాబా స్వప్నాన సాక్షాత్కరించి ఇట్లన్నారు. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే శిరిడీకి రమ్ము, నన్ను చాలినన్ని పుష్పములతో కప్పుము అన్నారు. చిరిడి నుంచి వచ్చిన కబురు వలన దాసుగణికి సంగతి తెలిసింది. అతడు వెంటనే శిష్యులతో శిరిడీకి చేరాడు. భజన సంకీర్తన ప్రారంభించాడు. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేశాడు. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారాన్ని స్వయంగా గుర్చి దానిని బాబాపై వేశాడు. బాబా పేరుతో అన్నదానాన్ని చేశాడు. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగానున్నారు. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనబడ్డారు. అపాయస్థితి దాటినదని, బాబా కోలుకున్నారని అందరూ అనుకున్నారు. తాము త్వరలో సమాధి చెందిదమని బాబాకు తెలియను. కావున లక్ష్మీబాయి సిండేకు కొంత ద్రవ్యాన్ని దానం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేసేది. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేదు. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించింది. బాబా ఇట్లన్నారు, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచింది, బాబా కొంచెం సేపాగండి, నేను రొట్టెను కూరను తీసుకుని వచ్చేదను అన్నది. అన్న ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టింది. బాబా దానిని అందుకుని వారి ముందున్న ఒక కుక్క ముందు వేశారు. ఆ కుక్క ఆనందంతో ఆ రొట్టెను ఆరగించింది. లక్ష్మీబాయి అదంతా చూసి ఇట్లన్నది, ఇది ఏమిటి బాబా, నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా మీ కొరకు రొట్టె చేసి తిని, మీరు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసి తిరి, అనవసరముగా నాకు శ్రమను కలుగజేసి తిరి అన్నది. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చారు, అనవసరముగా విచారించిన వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మగలదు, ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాణి వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే, దీనినే గొప్ప నీతిగా ఎరుగుము అన్నారు. ఇది చాలా చిన్న విషయము గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించారు. ఇతరులకెట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించారు. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టేది. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణ మాయకి పంపేవారు. ఆమె బాబా భుక్తశేషాన్ని ఎల్లప్పుడూ తినేది. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞాపకముంచుకున్నారు. బాబా తన భౌతిక శరీరాన్ని విడుచునప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయల బిళ్ళలు తీసి లక్ష్మీబాయికిచ్చారు. ఈ సంఖ్య నవవిధ భక్తులను తెలియజేస్తోంది, లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చే దక్షిణ అనుకొనవచ్చు. లక్ష్మీబాయి సిండే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 1వ స్కందము 10వ అధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలను ఇచ్చారు. ఒక్క 9 కాదు, ఈ 9కి ఎన్నో వేల రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనది. కాని బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఏనాటికి మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడ్డారు. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనుకుండునట్లు వారందరినీ లేచి పొమ్మన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్, బాపూ సాహెబ్ బూటీ మొదలగవారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉన్నారు. కాని బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రండన్నారు. వారు బాబాను విడవలేకున్నారు, బాబా మాటను జవదాటలేకున్నారు. మనసునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదును విడిచిపోయారు. బాబా స్థితి అపాయకరంగా ఉండునని వారికి తెలియను కనుక వారు బాబాను మరువలేకపోయారు. వారు భోజనానికి కూర్చున్నారే కాని వారి మనస్సు బాబాపై ఉన్నది. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపోయారు అన్న వార్త వచ్చింది. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తారు. బయ్యాజీ అప్పా కోతేపై బాబా దేహం ఒరిగి ఉన్నది. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచూ శరీరాన్ని విడిచారు. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకానికి వస్తారు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానో సులభంగానో అవతరించిరో అంత శాంతంగా తిరిగి వెళతారు.